శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమద్ నివేద మార్గ ప్రతిష్టాపనాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అందరికీ సరళంగా అర్థమయ్యే విధంగా ఎన్నో రహస్యార్థాలని ఇమిడ్చుకున్న భగవద్గీతను కృష్ణార్జున సంవాదం అనే పేరుతో స్వామివారు ప్రశ్నోత్తరాలుగా అందించారు. అది ప్రతిరోజు యథావకాశం కొనసాగిస్తూ ఉన్నాం. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భగవద్గీతలో ప్రత్యేకించి గమనించవలసింది, గ్రహించవలసింది ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం. ఆత్మ ఏ రకంగా ఉంటుంది, పరమాత్మతో ఏ విధంగా కలిసి ఉంటుంది, దానికి దీనికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి, ఈ విషయం పూర్తిగా తెలిస్తే గాని స్వరూప జ్ఞానం ఏర్పడదు. దాన్ని మనకి ఈ రెండవ అధ్యాయం బాగా స్పష్టంగా తెలియజేస్తుంది. దానికి తోడు స్వామివారి వ్యాఖ్యానం సరళతలంగా అత్యద్భుతంగా ఈ ఆత్మానాత్మల గురించి అందిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున 545వ ప్రశ్నలో అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అసోష్య ఏవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన అనంటూ ఆ అన్వయక్రమాన్ని ముగించారు. ఈవేళ దాని అర్థంతో 546వ ప్రశ్న, దానికి సమాధానాలు ప్రారంభం. అడియన్ దాసోహం. దేవరవారు నిన్న చెప్పిన ఆ శ్లోకానికి అర్థం వివరించరండి. అర్థం చాలా సులభమే. ఈ ఆత్మ ఉన్నదే, అది ఖండింప సాధ్యం కాదు, దహింప సాధ్యం కాదు, తడుప సాధ్యం కాదు, ఆరపెట్టడం అంతకంటే సాధ్యం కాదు. ఈ ఆత్మ ఇలాంటిది అని చెప్పి మరికొన్ని లక్షణాలు, నిత్యుడు, సర్వగతుడు, స్థాణువు, అచలుడు, సనాతనుడు, ఈ జీవుడు అని వివరించారు. అడియన్, మరి ఇక్కడ నిత్యుడు, స్థాణువు, అచలుడు, సనాతనుడు ఇవన్నీ ఒకే అర్థం చెప్తూ ఉన్నట్లున్నాయి కదా. ఇంచుమించు అలాగే కనిపిస్తాయి, కానీ కొద్ది తేడాతో వివరణ ఇచ్చినట్లు గ్రహించాలి. ఇప్పుడు నిత్యుడు అంటే అంతం లేనివాడు, అనంతుడు అని చెప్పుకుంటే బాగుంటుంది. అప్పుడు సనాతనుడు అంటే ఆది లేనివాడు, అనాది అని అర్థం చెప్పుకోవచ్చు. విశాలమైన అర్థంలో నిత్యుడు, సనాతుడు ఒకే విధంగా ఎల్లప్పుడూ ఉండేవాడు అనే అర్థాన్ని ఇవ్వనే ఇస్తాయి. అలాగే ఇప్పుడు స్థాణువు, అచలుడు అన్నా ఒకే అర్థం వచ్చేట్లు అనిపిస్తుంది. స్థాణువు అంటే చలింపచేయ శక్యము కానివాడు, అచలుడు అంటే చలనం లేనివాడు అని చెప్పడం సరిపోతుంది. చలనం అనేది నాశనానికి కొండ గుర్తు అని కొందరు, నశింపశక్యం కానివాడు, నాశనం అవనివారు అని కూడా అర్థం చెప్తూ ఉన్నారు. అలాగూ కూడా కుదురుతుంది. అడియన్, మరి సర్వగత అనేటప్పుడు ఎలాగా? ఈ సర్వగత అంటే చటుక్కున అందరూ చెప్పే అర్థం అంతటా వ్యాపించి ఉంటాడు అని, సర్వవ్యాపి అని కదా. కానీ ఇక్కడ ఆ అర్థం కుదరదు. ఎందుకంటే ఉపనిషత్తులలో జీవుడు అణువు, పరమాత్మ విభువు అని చాలా వాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. భగవద్గీత ఉపనిషత్తులకి విరుద్ధమైన అంశం ఎప్పుడు చెప్పదు కదా మరి. కాక ఇక్కడ నశించని వాడని చెప్పే ప్రకరణమే నడుస్తోంది, కానీ వ్యాపించి ఉంటాడా లేదా అనే ప్రకరణం నడవడం లేదు కదా. అడియన్, మరి ఇప్పుడు ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? మరికొందరు ఎలా చెప్తారంటే, ఒక నామము రూపము ఉన్నది అంటే అందులో జీవుడు, అందులో పరమాత్మ ఉన్నట్లే. ఈ ప్రపంచమంతా నామరూపాలు కలిగిన వాటితో నిండి ఉంది కదా. కనుక ప్రతి దానిలో జీవుడు ఉంటాడు, అందులో పరమాత్మ ఉంటాడు. అంచేత సర్వగత అంటే అన్నిటి యందు ప్రవేశించి ఉండేవాడు అని చెప్పాలంటారు వారు. అడిగాను, మరి నామరూపాలున్న ప్రతిదాని యందు జీవుడు పరమాత్మ ఉన్నారు అని చెప్తున్నారు, ఏ ఆధారంతో అలా చెప్తున్నారు? అడిగాను, ఏ ఆధారం అంటే మనకు ఉపనిషత్తు వాక్య ఆధారం ఉంది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఇది చాందోగ్యోపనిషత్తు వాక్యం. నామరూపాలను కలుగజేయడం అని సృష్టి అంటే నామరూపాలను కలుగజేయడం. అది జీవుడి ద్వారా పరమాత్మ ప్రవేశించిన తర్వాతే జరుగుతూ ఉంటుంది. కనుక ఒక రూపం ఒక పేరు ఉందంటే ఖచ్చితంగా అందులో జీవుడు పరమాత్మ ఉన్నట్లే అని నిర్ధారిస్తారు. ఓహో స్వామి, అయితే ఈ కనిపిస్తున్న మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షాలు వంటి వాటిలో మాత్రమే కాకుండా మన చుట్టూ మన ఎదురుగుండా ఉన్నటువంటి టేబుల్, కుర్చీ, గోయి, చాప, కుండ, మట్టి, రాయి ఇలాంటి వాటి అన్నింటిలోనూ జీవుడు పరమాత్మ కూడా ఉంటారన్నమాట. అలా అర్థం చేసుకోవచ్చా అడిగాను. మరి అదే కదా వారు చెప్పేది, టేబుల్, కుర్చీ మొదలైన వాటి అన్నింటికీ ఇప్పుడు నామం ఉంది, రూపం ఉన్నాయి కదా అని వాదిస్తారు. అంచేత జీవుడు పరమాత్మ ఉండి తీరాల్సిందే అంటారు. పరమాత్మతో పాటు జీవుడి ఉనికి కూడా కంపల్సరీ అని వారి వాదన. అడిగాను, దాసునికి ఇదేదో కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. పరమాత్మ విభువు కనుక అన్నిట్లో వ్యాపించి ఉంటాడు, అది ఆయన గొప్పతనం, అది అర్థమవుతోంది. కానీ జీవుడు అణువు కదా అడియన్, అతడు కూడా అన్నింటి ఎందు ఉండాలనేటువంటి విధమేమైనా ఉందే? అలా ఉండాలంటే తన ధర్మభూత జ్ఞానంతో, దీపం తన వెలుగుతో గది అంతటినీ ఆక్రమించినట్లు ఆక్రమించాలి. అంతేనా అడియన్? అంతే అంటారు మరి వారు. అదేంటి అడిగాను, వారు వారు అంటున్నారు, ఇంతకీ మీరేమంటారు అడిగాను? ముందుగా నీ అనుమానాలు చెప్పు, అప్పుడు అసలు అర్థము ఏమై ఉంటుందో చర్చిద్దాం. అంతేగాని నా అభిప్రాయం కాదు అడిగాను. నా అభిప్రాయం ప్రకారం ఒక ఇటుకరాయి ఉన్నదనుకోండి స్వామి, దానికి నామము రూపము ఉన్నాయి. కనుక జీవుడు ఉండి తీరాలి కదా. ఎప్పుడైతే జీవుడు ఉన్నాడో జీవుడితో పాటు పరమాత్మ కూడా అక్కడ ఉండాలి. మీరు చెప్పిన పద్ధతిలో జీవుడు వాడి కర్మానుభవం కోసమే కదా ఆ ఇటికలో ఒక స్థావర శరీరంలో ప్రవేశించి ఉండాలి. ఇలాంటివి కొన్ని వందల ఇటికరాలు కలిస్తే ఒక గోడ అవుతుంది. గోడ అనే దానికి నామము రూపము వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు విడివిడిగా ఉన్నటువంటివన్నీ ఇప్పుడు కలిసాయి. ఇప్పుడు ఆ గోడలో ఒక జీవుడు పరమాత్మ ఉన్నారా, లేక ఈ వందల ఇటికరాలతో కలిపినప్పుడు వందల జీవుళ్ళు పరమాత్మ ఉన్నారు అని అనుకోవాలా స్వామి? బాగుంది నీ అనుమానం. ఇంకా ఏమైనా డౌట్లు వస్తున్నాయా నీకు? స్వామి, ఒకటి కాదు చాలా వస్తున్నాయి. ఇంకొకటి ముఖ్యంగా అర్థం కాంది, ఒక కుండ ఉందనుకోండి స్వామి, దానికి నామం రూపం ఉన్నాయి కదా. కనుక జీవుడు పరమాత్మ కుండలో ఉండి ఉండాలి. పరమాత్మ సర్వశక్తిమంతుడు కనుక అందరు జీవులను అన్ని వేళలా వ్యాపించి ఉండగలడు, అది ఆయన స్వరూప నిరూపక లక్షణం. కానీ జీవుడు తన కర్మానుభవం కోసమే కదా కుండలో ప్రవేశించి ఉండాలి. ఇప్పుడు కుండ పగిలింది అనుకుందాం స్వామి, దాని కపాలాలు ముక్కలు ఒక 20 అయ్యాయి అనుకుందాం. ప్రతిదానికి నామము రూపము కనిపిస్తోంది, వాటిల్లో కూడా జీవుళ్ళు ఉండాలి కదా. కుండలో జీవుడి కర్మానుభవం అయిపోయే వేరే శరీరంలోకి ప్రవేశించేసి ఇంకొందరు జీవుళ్ళు ఆ పెంకులలో ప్రవేశించారు అనుకోవాలా? మరిన్ని ముక్కలుగా ఆ పెంకులు అయిపోతే మళ్ళా అందరు జీవుళ్ళు చకచకా ప్రవేశించేస్తారా? భలే ఉంది. ఇంకా ఏమున్నాయి సందేహాలు? అబ్బో స్వామి అడియేన్, ఆలోచిస్తుంటే ఈ విషయం బుర్ర పిచ్చెక్కిపోతోంది. నామరూపాలు ఉన్నాయి కనుక ఒక చెట్టు ఉందనుకోండి స్వామి, దానికి నామము రూపము ఉంది కనుక జీవుడు పరమాత్మ ఉన్నారు. సమిధల కోసం ఒకడు దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ప్రతి సమిధకి ఇప్పుడు రూపం ఉంది, నామము ఉంది. మొదట జీవుడు వెళ్ళిపోగానే ఇంతమంది జీవుళ్ళు వచ్చేస్తారా? అలాగనే ధాన్యం గింజలు మిల్లు పట్టిస్తే బియ్యము, ఊక ఇలాంటివి అనేకం వస్తాయి. అన్నింటికి నామరూపాలు ఉంటున్నాయి కనుక అలా అంతమంది జీవుళ్ళా? చాలా బాగుంది నీ ఆర్గ్యుమెంటు. ఇంకా ఏమైనా ఉన్నాయా అడిగాన్. దాసుని చేత చెప్పిస్తున్నారు కానీ నా అనుమానం మాత్రం దేవరవారు తీర్చడం లేదు. నామం రూపం ఉంటే చాలా జీవుడు ఉన్నాడు అన్నది శవం విషయంలో ఎలా కుదురుతుంది అడిగాను. ఇదొక విషయం వినండి, మీరు చెప్తున్న దాన్ని బట్టి నామము రూపము ఉంటే చాలు జీవుడు ఉన్నాడు అన్నది నిజమంటున్నారు. ఇప్పుడు ఒక శవం విషయం ఉందనుకుందాం. ఇప్పుడు జీవుడు ఆ శరీరంలోంచి నిష్క్రమిస్తేనే దాన్ని మనం శవం అంటున్నాం. కానీ నామము రూపము కంటెదురుగుండా ఉన్నాయి కనుక మీరు చెప్పిన ప్రకారం జీవుడు అందులో ఉండి తీరాలి, లేదా శవంలో కాసేపైనా జీవుడు పరమాత్మ లేకుంటే ఉంటారని నిర్ణయించాలి. అది సాధ్యం కాదు కదా స్వామి. అంతర్యామిగా పరమాత్మ లేకుండా సత్తా దేనికి ఉండదని కదా సిద్ధాంతం. అలా అనుకుంటే అడిగే, ఇప్పుడు దశరథ మహారాజు గారు లాంటి వాళ్ళు కొంతమంది శవాలుగా చాలా రోజులు తరబడి ఉన్నారు కదా, అది ఎలా కుదురుతుందో చెప్పండి స్వామి. మరి శవాన్ని అందుకే తగలబెట్టేస్తామంటారా? కీటకాలు ఈ వగైరా విషయంలో దాన్ని అప్పుడు ఎలా వివరిస్తారు? ప్రాణం లేని దోమల కీటకాల జంతువుల శరీరాలు కొన్ని కోట్లు ఏ క్షణంలో అయినా లోకంలో ఉండి తీరుతాయి కదా. ఇన్ని కోట్ల వస్తువులు భగవంతుడి ఆధారం అంటే అయనం లేకుండా ఉంటాయని చెప్పవచ్చా? నామం రూపం ఉంటే చాలు పరమాత్మతో పాటు జీవుడు కూడా ఉండి తీరాలి అని మీరు చెప్తున్నది నాకు ఏమాత్రం సమంజసంగా అనిపించడం లేదు, సమన్వయం కుదరడం లేదు అడిగాను. భలే చెప్పావు, నేను చెప్పడం లేదు. అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని శృతిని వివరించడంలో కొందరు చేయబడిన సిద్ధాంతం అది. అలాగా అడిగాను. మరి ఎలాగా? ఒక అసంభవమైన విషయం వస్తున్నట్లుగా ఉండు కదా మరి ఇదంతా. మరి ఆ వివరణలోనే ఒక చిన్న మార్పు చేసుకోవాలి, అప్పుడు అంతా సరిపోతుంది అడిగాను. అడిగాను ఎట్లాగా? ఆ మార్పు వలన శృతి అర్థం దెబ్బతినకుండా ఉంటుంది కదా. చెప్పేదాన్ని బట్టి శృతి అర్థం దెబ్బతినకూడదు కదా స్వామి. ఎందుకు తింటుంది? శృతి అర్థం ఏమీ దెబ్బతినదు. ఎలా అంటావా? సురనర తిర్యక్ స్థావరములు అనే నాలుగు రకాలు కదా శరీరాలు ఉన్నాయని చెప్తారు. ఈ శరీరాల్లో మాత్రమే జీవుడు తన కర్మానుభవం కోసం ప్రవేశిస్తాడు, ఇది గుర్తుపెట్టుకో. అతని చేత ఆ కర్మానుభవం పూర్తి చేయించడానికి అంతర్యామిగా పరమాత్మ ప్రవేశిస్తూ ఉంటాడు. అప్పుడే అలా పరమాత్మ ప్రవేశించినప్పుడే సుర నర తిర్యక్ స్థావరాలకి గల నామరూపాల ప్రయోజనవంతమైన అవుతాయి. ఈ నామరూపాలు ప్రయోజనవంతం అవుతాయి అడిగాను. అడిగాను ఇక్కడ మరి ప్రయోజనవంతాలు అవడం అంటే ఎలా అడిగాను? చెప్తాను విను. ఇప్పుడు ఒక వడ్రంగి వాడు ఉన్నాడు, వాడేమో వడ్రంగి పని చేసేస్తున్నాడు. ఆ పని చేసేటప్పుడే వాడికి వడ్రంగి అని పేరు కదా. చేతిలో ఉలి వగైరాలు ధరించినటువంటి వాడి రూపం ప్రయోజనం అంతమవుతూ ఉంది. అవి లేకపోతేనో? లేదు. అలాగే సుర నర తిర్యక్కు స్థావర శరీరాలు తయారైనా వాటిల్లోకి కర్మానుభవం కోసం జీవుడు ప్రవేశించినా పరమాత్మ ఆ జీవుడిలో అనుప్రవేశం చేయకపోతే ఆ శరీరంలో కర్మానుభవం అనే ప్రయోజనం నెరవేరదు. అలా నెరవేరకపోతే సురనర తిర్యక్ స్థావర నామాలు రూపాలు కూడా నిష్ప్రయోజనమే. కనుక పరమాత్మ ప్రవేశిస్తేనే అవి నామరూపాలను కలిగి ఉన్నట్లవుతుంది. అర్థమైందా అని అంటూ స్వామివారు 560వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. దీన్ని కొనసాగిస్తూ రేపటి రోజున 561వ ప్రశ్న మరలా ప్రారంభమవుతుంది. ఇంతదక్కడి జ్ఞానాన్ని అవలీలగా అందిస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు మరొక్కమారు దాసోహమును సమర్పిస్తూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ శ్రీ శ్రీ అప్పది యొక్క దివ్య కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ అడిగాను. రామానుజదాస కులశేఖరాడు వారు, హైదరాబాదు.